ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్ల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సేంద్రియ వ్యవసాయంలో మహిళల విజయగాథ అను విషయం మీద వ్యవసాయ కళాశాల అశ్వరాపేట విద్యార్థులు సంభాషణ రూపకంలో తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాత్రలు, పాత్రదారులు, పర్యవేక్షకురాలిగా సాహితి, గోపన్నగా అనిల్ కుమార్, లక్ష్మమ్మగా అపర్ణ, సావిత్రిగా వినూత్న, సరళగా అమూల్య, అగ్రికల్చర్ ఆఫీసర్గా కృపరాణి. పాడి సాగాలన్నా, పంట పండాలన్నా ఆమె చేయి పడాల్సిందే. ఆమె అడుగు వేయనిదే సాగు ముందుకు సాగదు, విత్తనం మొలకెత్తదు, పైరు పంట కాదు, పంట ఇంటికి రాదు. పొలాలన్నీ హలాలు దున్నే వ్యవసాయ రంగంలో అన్నదాత రైతన్నా అని ఎప్పుడూ పురుషుడిగా పిలుచుకుంటాం. కాని ప్రపంచానికి అన్నం పెట్టే వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తూ ఏ రంగమైనా మాకు సాటి లేదని నిరూపిస్తున్న ఆడవారి గురించి మనం ఎప్పుడూ మాట్లాడుకోం. కాని ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలోని అంకాపూర్ గ్రామానికి చెందిన మహిళలు తమ పేరును దశ దిశలా వినిపించేలా చేస్తున్నారు.
ఏం వదినా, ఎట్లున్నావు, అంతా మంచిదేనా?
ఏం మంచి వదినా, ఇప్పుడు ఏదీ కొనేలాగా లేదు. ధరలు చూస్తే ఆకాశం అంటుతున్నాయి. ఇంకా బిడ్డల చదువు అంటావా, ఆ బడి ఫీజులు కట్టడం మన వల్ల కాదు.
గట్ల పరేషాన్ అవుతావేంది వదినా?
నీకు తెలియనిదేముంది వదినా, మేము కౌలు రైతులం, డబ్బుతో ఇల్లు గడుపుడే కష్టం. ఇక బిడ్డల చదువు అంటావా, అది పెద్ద భారమైంది. ఈయనకు పొలం లేదు, లాభాలు ఏమీ లేవు. అడిగితేనేమో నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంటాడు.
ఇదంతా విన్న గోపన్న,
ఈ ఆడవాళ్ళకేముంది, ఇంట్లో కూర్చొని ఏమన్నా అంటారు. బయట ఆరు వేల కష్టం చేసి ఇంటిని నడిపేది మేము, మీకేం తెలుస్తాయి మా కష్టాలు?
అదేందన్నా గట్లంటావు, నీతో పాటు వదినమ్మ కూడా కష్టపడుతుంది కదా. నువ్వు అంకాపూర్ ఊర్లో ఉన్న మహిళల గురించి విన్నట్టు లేవు.
అదేం అంత గొప్ప విషయమా అందరికీ తెలియడానికి?
ఎందుకన్నా గంత గరమైతున్నావు, చెప్పేది కాస్త వినరాదే. అక్కడ ప్రతి ఒక్కళ్ళు మహిళా రైతులే, అడుగడుగు బంగారమే. అక్కడ మహిళలు సేంద్రియ పద్ధతిలో పంటలు పండించి అధిక లాభాలు పొందుతున్నారు. ఉషారాణి అనే ఒక మహిళా రైతు గురించి చెప్తా విను. సుభాష్ పాలేకర్ గారి మాటలు విని ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకుని ఆమెందుకు వ్యవసాయం చేయకూడదు అన్న సంకల్పంతో 80 సెంటు మెట్టు పొలంలో మినుము పంట, మునగ, కూరగాయల పైర్లు వేసి ద్రవజీవామృతం, ఘనజీవామృతం తయారు చేసి మొక్కలకు వేయడం మొదలు పెట్టింది. 4 సంవత్సరాల నుండి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోనే పంటలు పండిస్తుంది. మునగ పంటలో అంతర పంటగా మిర్చి సాగు చేసింది. చిక్కుడు, దొండ, పందిరి వేసింది. మొక్క మొదటి దశలో పంచగవ్య, ద్రవజీవామృతం పిచికారీ చేయడం వల్ల మొక్క తొందరగా కుళ్ళిపోదు, తెగుళ్లు రావు, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మొక్క ఆకులు గాని కొమ్మలు గాని బలంగా వస్తాయి. మెట్టు భూమి 40 సెంట్లలో మునగ పంట, దాంట్లో అంతర పంటగా కూరటి సాగు చేసింది. మిగతా 40 సెంట్ల భూమిలో పసుపుని సాగు చేసింది.
వదినా, మరి మునగ చెట్లను ఎంత దూరంలో నాటుకోవాలి?
మునగ పంటలో మొక్కకి మొక్కకి మధ్య దూరం 2.5 మీటర్లు ఉంచాలి. మొక్కలు పెరుగుతుండగా 1 నెల రోజులకి ఘనజీవామృతం ఒక్కో మొక్కకి 1/2 కేజీ వేసుకోవాలి.
గదెందుకు వదినా?
అది మొక్కలకు మంచి బలాన్నిస్తుంది.
సరే వదినా, మీరు చెప్పింది బాగానే ఉంది, గాని మరి ఎలా వేయాలి?
ప్రతి 41 రోజులకి 60 రోజులకి 2-3 సార్లు ద్రవజీవామృతం పారించాలి.
ఇట్లా ఎన్నిసార్లు వేయాలి వదినా?
3-4 సార్లు ఘనజీవామృతం మొక్కల మొదల్లో వేయాలి. దీనివల్ల వానపాములు ఎక్కువగా పెరుగుతాయి. మొక్కల దగ్గర కలుపు తీసి దానినే మల్చింగ్ పద్ధతిలో మొక్కల దగ్గర వేయాలి.
మరి ఈ పద్ధతిలో పంటలో పురుగుల బెడద ఏమైనా ఉంటుందా చెల్లమ్మ?
చెప్పడం మర్చిపోయా, ఈ పంటలో పురుగుల బెడద కూడా ఉంటది. అందుకే ఆమె బ్రహ్మాస్త్రం పిచికారీ చేసింది.
అవునా? ఈ పంట పూత కాయలు రావడానికి ఎంత కాలం పడుతుంది?
ఈ మొక్కకి పూత రావడానికి 4.5 నెలలు పడుతుంది. పూత వచ్చిన తర్వాత తెగుళ్లు రాకుండా పుల్లటి మజ్జిగని ఒకసారి పిచికారీ చేయడంతో పాటు పంచగవ్యం కూడా పిచికారీ చేసింది. ద్రవజీవామృతం, పంచగవ్యం మొక్కలకి కలిపి కొట్టడం వల్ల పూత పిందె బాగా వస్తుంది, దిగుబడి కూడా బాగా వచ్చింది.
మరి ఇట్లా పండిస్తే మంచి లాభం వచ్చిందా?
మరి నువ్వు చమత్కారం చేస్తావు, లాభం వస్తేనే కదా.
హాహా, ఒక్కొక్క మునగ 5 రూపాయల చొప్పున అమ్మింది. మొత్తంగాను పెట్టుబడి 10,000 పోగా 25,000 లాభం వచ్చింది.
ఏమిటి, అంత లాభం చేతిలో పడ్డదా?
అవును వదినా.
మరి ఇంకో 40 సెంట్ల భూమిలో ఏమేసింది?
అదే కదా చెప్తున్నా, ఇంకొక 40 సెంట్ల భూమిలో ఎండు పసుపు శీలరకం వేసింది. దుప్ప పెరుగుదల బాగా వచ్చిందట, 10 క్వింటాల పంట చేతికి వచ్చిందట.
ఆ కొంచెం భూమిలో అంత లాభమా?
అంతేకాదు వదినా, ఇంకా 2 రకాల మాగాని కౌలుకు తీసుకుని వరి సాగు మొదలు పెట్టింది. బీపీటీ రకం వేసింది. వేప పిండి ఇంకా ఘనజీవామృతం మొదటిగా భూమిలో వేసింది. ద్రవజీవామృతం 20 రోజుల నాటికి ఒక్కసారి పారించింది. పిలకలు రావడానికి కాని వరి మంచి ఎత్తు రావడానికి కాని సహాయపడుతుంది. ఘనజీవామృతాన్ని ప్రతి ఒక్క 20 రోజులకొకసారి 2 బ్యాగ్ల చొప్పున, అంటే ఎకరానికి 100 కేజీ చొప్పున మొక్క దగ్గర చిమ్మడం జరిగింది. చిమ్మినప్పుడు ప్రతి 40 రోజులకి, పొట్ట దశలో ఉన్నప్పుడు ఒకసారి వేసింది. దాంతో గింజ నాణ్యత ఎక్కువగా వచ్చింది. అదే దశలో పంచగవ్యం పిచికారీ చేసింది. అగ్గి తెగులు కూడా రాకుండా పుల్లటి మజ్జిగను పిచికారీ చేసింది. పొట్ట పోసుకొని గింజలు కట్టే సమయంలో సప్తధాన్యాల కషాయం పిచికారీ చేసింది.
ఇదంతా ఆమె చేసిందా?
అవును మరి, కష్టపడితేగా తెలిసేది. నువ్వు చెప్పు చెల్లి, ఇది అట్లే అండదు గాని.
దీనితో ఆమెకి ఎకరానికి 32 బస్తాల దిగుబడి వచ్చింది. ఘనజీవామృతానికి కూలీలకి పెట్టుబడికి అంతా పోగా ఎకరానికి 20,000 లాభం వచ్చింది.
అదంతా సరే గాని వదినా, ఆ జీవామృతాలు తయారు చేయడం నాకేడొస్తుంది?
అలా అంటావేం వదినా, అవి చేయడం ఎలానో తెలిస్తే ఆశ్చర్యపోతావు. అదంతా కష్టమేం కాదు, చెప్తా విను. నిమ్మాస్త్రం, ఘనజీవామృతం, టన్ను ఆవు పేడలో 400 లీటర్ల జీవామృతం కలిపి రోజు ఉదయం సాయంత్రం కలియబెడతారు. 21 రోజులకి ఘనజీవామృతం తయారవుతుంది. దాన్ని నిల్వ పెట్టుకుని పంటల అవసరాన్ని బట్టి వాడుకుంటారు. ద్రవజీవామృతం తయారు చేయడానికి పప్పుల పిండి, అలాగే ఆవు పేడ, ఆవు మూత్రం మొక్క మొదల్లో పోస్తే మొక్క బాగా పెరుగుతుంది. గుప్పెడు పుట్టమట్టి 200 లీటర్ల నీళ్లలో 10 లీటర్ల ఆవు మూత్రం పోసుకొని 10 కేజీల ఆవు పేడను అందులో కలుపుకోవాలి. 2 కేజీల పప్పు దినుసులు పొడిని కలుపుకోవాలి. 2 కేజీల బెల్లం కూడా అందులో కలుపుకోవాలి. గుప్పెడు గట్టు మట్టిని అందులో కలుపుకోవాలి. అవన్నీ బాగా కలిసే వరకు కలుపుకోవాలి. 3 నుంచి 4 రోజుల తర్వాత పంటని వాడుకోవచ్చు.
ఇదంతా మన వల్ల అవుతుందా వదినా? చెప్పినంత సులువుగా చేయడం.
అలా అనుకోవడమే మన తప్పు, ఆడవాళ్లు అనుకుంటే కానిది ఏముంది.
అవును వదినా, నువ్వు చెప్పింది నిజమే. మన ఆడవాళ్ళం అందరం కలిసి ఇలా చేస్తే ఖచ్చితంగా మంచి లాభం వస్తుంది. పిల్లల చదువుకి ఏం డోకా ఉండదు.
అబ్బో, ఏమేదో సాయం చేటట్లు.
ఏమయ్యో, ఏదో గులుగుతున్నావు?
ఏం లేదే, నువ్వు ఏదో చెప్తున్నావు కదా, అదే వింటున్నా.
ఏం వినడమో ఏమో, మీరు చేసేది లేదు, పైగా దొప్పిపడమ ఒకటి.
నేనేమంటేనే నిన్ను, నన్నేం చేయమంటావు ఇప్పుడు?
గదేనయ్యా, నువ్వు ఒకసారి పోయి ఆ ఏవో మేడం ని కలిసి రారాదు, ఆమె వివరంగా చెప్తది.
గట్లనే పోయేస్తారు.
ఈ విధంగా గోపన్న ఏవో మేడం ని కలవడానికి వెళ్లాడు.
నమస్తే మేడం.
నమస్తే గోపన్న, ఏమైంది ఇలా వచ్చావు?
గదేం లేదు మేడం, మా ఇంటిది సేంద్రియ వ్యవసాయం అని ఒకటే నా ఊర తింటుంది, దాని గురించి మీరేమైనా చెప్తారేమో అని గిట్ల వచ్చిన.
అవునా, చాలా మంచిది, మంచి ఆలోచన గోపన్న. సేంద్రియ వ్యవసాయం వలన చాలా లాభాలుంటాయి. మీ ఆమెకి ఎవరు ఈ సేంద్రియ వ్యవసాయం గురించి చెప్పారేంటి?
గదేదో అంకాపూర్ అంట. అక్కడ ఈ సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసి చాలా దిగుబడి పెంచిర్రంట. మా ఇంటి దానికి అక్కడ చూసి వచ్చిన వాళ్ళు చెప్పిర్రంట.
హా, అంకాపూర్ గ్రామమా? అక్కడ ఆడవాళ్లే సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తారు.
గట్టెట్ల మేడం, నేను గిన్నెలేని సంది వ్యవసాయం చేస్తున్నా కూడా నాకంత దిగుబడి రాకపాయే. ఆడోళ్ళు గట్టెట్లా చేస్తారు మేడం?
ఆడోళ్ళైతే ఏం గోపన్న, సేంద్రియ వ్యవసాయం ఎలా చెయ్యాలో వాటి పద్ధతుల మీద మంచి పట్టుంటే సరిపోదా?
గంతేనంటారా మేడం?
హా, అంతే మరి. సేంద్రియ వ్యవసాయమే కాదు, ఇంకా అక్కడ ఆడవాళ్ళకి పశుపోషణ వాటిపై కూడా చాలా అవగాహన ఉంది.
అవునా మేడం? ఇంకా అక్కడ ఏమేం చేస్తారో ఆ పద్ధతులు విధానాలు కొంచెం చెప్తారా మేడం?
అదే ఊర్లో సుగుణమ్మ అనే ఆవిడ సేంద్రియ వ్యవసాయంతో పాటు పశుపోషణ పద్ధతులు పాటించి పశువుల నుండి పాల ఉత్పత్తి పెంచడం వలన తన వ్యాపారాన్ని అంచెలంచెలుగా పెంచుతూ మంచి లావాదేవీలు గట్టించింది.
నేను నా పొలం పనులే చేయలేక అలుస్తున్నా మేడం, కానీ అక్కడ ఆడోళ్ళు ఇదంతా ఎట్లా చేస్తున్నారు మేడం?
హా, అవును గోపన్న.
మరి అది ఎట్లయ్యాలో చెప్పండి మేడం.
సుగుణమ్మ మొదట్లో కేవలం వ్యవసాయం మాత్రమే చేసేది. దిగుబడి తగ్గడం వలన సేంద్రియ వ్యవసాయం పద్ధతులను పాటించి దిగుబడి పెంచుకుంది. ఇంతటితో ఆగిపోకుండా సుగుణమ్మ సమగ్ర వ్యవసాయం అనే అంశం గురించి కూడా తెలుసుకుని పాటించాలనుకుంది. కానీ ఆమె దగ్గర పాడి పశువులు లేవు. ఆమె ఏం చేయాలో తోచని స్థితిలో ఉన్నప్పుడు ఆ గ్రామంలోని ఫీల్డ్ ఆఫీసర్ పాడి పశువుల కొనుగోలకు కూడా సబ్సిడీ రుణాలు అందుబాటులో ఉన్నాయని ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయడంతో సుగుణమ్మ అక్కడికి వెళ్లి అన్ని వివరాలు తెలుసుకుంది. పాడి పశువుల కొనుగోలకు రుణం తీసుకుని 4 గేదెలను కొనుక్కుంది. ఆమె ఒక పశువుల పాక ఏర్పాటు చేసుకుంది. వ్యవసాయం నుండి వెలువడే వ్యర్థ పదార్థాలు అంటే పంట అవశేషాలు పశువులకు దానగా వేసింది. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం పచ్చగడ్డిని, ఎండుగడ్డిని, మొక్కజొన్న పిండి, తౌడు పెట్టడం, రోజుకు 3-4 సార్లు నీళ్లు పెట్టడం క్రమం తప్పకుండా చేసేది. ఇంకా వాటి ఆరోగ్యరీత్యా చర్యలు తీసుకుని నెలకోసారి పశువుల వైద్యుని దగ్గరకు తీసుకువెళ్లేది. పశువుల నుండి వెలువడే వ్యర్థ పదార్థాలు వ్యవసాయంలో ఉపయోగించేది. ఇవి సహజ ఎరువుగా వ్యవసాయానికి తోడ్పడతాయి. ఈ విధంగా సమగ్ర వ్యవసాయం ద్వారా సుగుణమ్మ వ్యవసాయం, దిగుబడి, పాల ఉత్పత్తి పెంచుకుని తన జీవనోపాధిని కొనసాగించింది.
అవునా మేడం, ఇదేదో మంచిగున్నది కదా. నాకు తెలియక నేను దిగుబడి ఎలా పెంచాలో పాలు పోగా అలసిపోతున్నా.
ఇంతలో అక్కడికి లక్ష్మమ్మ అనే మహిళ వచ్చింది.
వ్యవసాయం పాడి పశువుల సంరక్షణ మాత్రమే కాదు, కూరగాయల సంవిధాన పద్ధతుల్లో కూడా చాలా అవగాహన ఉన్న వాళ్ళు.
కూరగాయల సంవిధానం అంటే ఏమిటండి?
కూరగాయల సంవిధానం అంటే మనం పండించిన కూరగాయలను ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికైనా లేక వాటి నుండి కొత్త పదార్థాలను తయారీ చేయడం.
అవునా మేడం, ఏం తయారు చేయొచ్చు?
టమాటాలు, అనపకాయలు, కీరదోసలు మొదలగు వాటి నుండి ఎన్నో పదార్థాలు తయారు చేయవచ్చు.
మరి అక్కడ ఏమేం తయారు చేస్తున్నారు, ఎలా తయారు చేస్తున్నారు?
లక్ష్మమ్మ కాస్త ఆ పద్ధతుల్ని వివరించు.
అక్కడ ముఖ్యంగా టమాటాలను రక్షిత సాగు ద్వారా ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా సాగు చేసిర్రు. ఇలా దిగుబడి పెంచి వాటిని కేవలం కూరగాయల అంగళ్లలో అమ్మడమే కాదు, ఇంకా వాటి నుంచి పచ్చళ్లు, అనుపానాలు తయారు చేయటం నేర్చుకుని ఒక కుటీర పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నారు అక్కడ స్త్రీలంతా.
ఆడోళ్ళు ఇంత పని చేస్తారా, పరిశ్రమలు కూడా నడుపుతారా? గదెట్లా వీలైతుంది?
ఆడోళ్ళనైతేనేం గోపన్న, వాళ్ళకి ఏం చేయాలో ఎలా ఎప్పుడు చేయాలో తెలుసుగా.
హా, ఆడవాళ్ళనుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. వాళ్ళు ఒక బృందంగా ఏర్పడి నడుపుతారు. రోజువారి పనులతో పాటు ఇంటి పనులతో పాటు ఈ పరిశ్రమ పనులను కూడా చేస్తారు. వీటి వల్ల కేవలం ఉప ఉత్పత్తులు తయారు చేయటమే కాకుండా చాలా మంది ఆడవాళ్ళకి ఉపాధి కలిగిస్తున్నారు. అక్కడి మనుషులు జీవనోపాధి కూడా మెరుగుపడి చక్కటి జీవనాన్ని గడుపుతున్నారు.
ఒకప్పుడు వ్యవసాయంలో వారి పాత్ర కేవలం కూలీలుగానే పరిమితం. కూలి చేసిన చేతులే క్రమంగా వ్యవసాయ బాధ్యతలు చేపట్టాయి, నాగలి పట్టి దుక్కిదున్నాయి. ఇప్పుడు నేటికి ఆదర్శంగా నిలిచి తమ సత్తాను చాటి చెప్పారు. అంకాపూర్ మహిళలను చూసి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఈ విధంగా ఎందరో భూమి పుత్రికలకు నిలయంగా నిలిచింది అంకాపూర్ గ్రామం. ఈ మహిళా రైతులు ప్రపంచానికి అన్నం పెట్టే అమ్మలవుతున్నారు. ఈ విధంగా మహిళా రైతులను ప్రోత్సహిస్తే వ్యవసాయం ఒక ఉత్సవంగా మారే రోజులు అతి దగ్గరలోనే చూడవచ్చు. దేశానికి వెన్నుముక్క రైతు అయితే ఆ వ్యవసాయానికి కాడి ఎద్దులా నిలిచేది మహిళ.
అందరికీ నమస్కారం. ఈ వారం మన చేను కబుర్లలో ఆహారం తీసుకోవడంలో మార్గదర్శక సూత్రాల గురించి తెలుసుకుందాం. పోషకాహారం అనగానే పళ్ళు, కాయగూరలు, రకరకాల ఆకుకూరలు, పలు రకాలకు చెందిన ధాన్యాలు, బలమైన పప్పులు మనకు సహజంగా గుర్తుకొస్తాయి. అయితే బాదం, జీడిపప్పు, పిస్తా రకాలైన గింజల పప్పులు కూడా చాలా మంచివి. అవి అందరికి వెంటనే గుర్తురావు. ఎండిన ద్రాక్ష, ఖర్జూర పండ్లు, అంజీరాల గురించి చాలా మందికి తెలియదు. ఇవి మంచి పోషకాలున్నవి. మంచి రకమైన కొవ్వు విటమిన్లతో పాటు రాగి, ఇనుము, మాంగనీస్ వంటి ఖనిజాలు వీటిల్లో ఎక్కువగా ఉంటాయి. కీలకమైన అవయవాలు సరిగ్గా పనిచేసేలా చూడటమే కాదు, రకరకాల వ్యాధుల బారిన పడకుండా ఇవి రక్షిస్తాయి. జీడిపప్పు, బాదం వంటి వాటిల్లోని కొవ్వులు గుండె ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడతాయి. పిస్తాలోని B6 విటమిన్ గుండె సమస్యలను నివారిస్తుంది. ఎండు ద్రాక్ష, కుబానీ వంటి రకాల్లో ఇనుము శాతం ఎక్కువగా ఉంటుంది, అందుచేత ఇవి రక్తహీనత బారిన పడకుండా కాపాడతాయి. గింజ పప్పులు, ఎండిన పళ్ళు కొవ్వు తగ్గటానికి ఉపయోగపడతాయి. జీడిపప్పులో కొవ్వు అస్సలు ఉండదు. పిస్తాలోని మంచి కొవ్వులు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. ఎండు ద్రాక్షలోని ఇనుము, ఫాస్ఫరస్, పొటాషియం, మాంగనీస్ రక్త ప్రసరణ సక్రమంగా జరిగేందుకు దోహదం చేస్తాయి. జీడిపప్పులో రాగి ఎక్కువగా ఉండటం వల్ల ఇది శక్తిని ఉత్పత్తి చేస్తుంది. బాదం పప్పు కొత్త రక్త కణాల ఉత్పత్తికి, హిమోగ్లోబిన్ స్థాయి ఎక్కువ అవటానికి ఉపయోగకారిగా ఉంటుంది. ఎండు ద్రాక్షలో విటమిన్ ఏ, కాల్షియం ఎక్కువగా ఉంటాయి. దీంతో ఎముక పుష్టికి, దృష్టి బాగా కనబడటానికి దోహదం చేస్తాయి. జీడిపప్పులోని మాంగనీస్, కాల్షియం కండరాలు, చిగుళ్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బాదం పప్పులో కాల్షియంతో పాటు విటమిన్ ఈ కూడా ఎక్కువగానే ఉంటుంది. అందువల్ల ఇది ఎముకల పటుత్వానికే కాకుండా చర్మం ఆరోగ్యంగా ఉండటానికి కూడా తోడ్పడుతుంది. వీటిని పొట్టు తీయకుండా తింటేనే మంచిది, ఎందుకంటే గుండెను కాపాడే ఫ్లావనాయిడ్లు ఈ పొట్టులో ఎక్కువగా ఉంటాయి. మెదడు ఆహారంగా పేరొందిన వాల్నట్స్ లోని ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు మెదడు ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తాయి. అంజీరాతో ఆరోగ్యం. ఫలసంపదలో అంజీరాకు ఒక విశేష స్థానం ఉండటమే కాదు, ఇందులో ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలున్నాయి. రోజు 1/2 డజన్ మాత్రలు వేసుకునే వారికి మాత్రలే సమస్తం అనిపించవచ్చేమో గాని, మందులతో పని లేకుండా ప్రకృతి సిద్ధమైన ఫలసంపదలెన్నో ఈ రుగ్మతల నుంచి విముక్తి కలిగించే అవకాశాలు ఇస్తాయి. ప్రత్యేకించి అంజీర పండు ఎన్నో రకాల అనారోగ్యాలకు చక్కని నివారణ రూపంగా స్పష్టమవుతుంది. వాటిలో ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, లవణాలు సమృద్ధిగా ఉండటం వల్ల వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో అంజీర ముఖ్య పాత్ర వహిస్తుంది. పొటాషియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వల్ల ఇన్సులిన్ విడుదలను ఇది స్థిరపరుస్తుంది, నిలకడగా కూడా ఉంచుతుంది. ఫెనోలిక్ యాంటీ ఆక్సిడెంట్లు కావలసినంతగా ఉండటం వల్ల గుండె జబ్బులు వచ్చే పరిస్థితిని శక్తివంతంగా ఎదుర్కొంటుంది. చర్మ సంబంధ విషయాల్లో వాపును, ఎర్రదనాన్ని తగ్గించే అంశాలు ఇందులో ఉంటాయి. అలా అంజీర చర్మ ఆరోగ్య పరిరక్షణలో కూడా బాగా తోడ్పడుతుంది. అంజీరాలో క్యాటరాక్ట్ సమస్యకు, దృష్టి లోపాలను తగ్గించే గుణాలు కూడా ఉన్నాయి. అమైలేజ్ మాల్టింగ్ మిక్స్. మాల్టింగ్ అనేది అతి పురాతనమైన సాంప్రదాయపు ఆహార తయారీ పద్ధతి. దీని వల్ల పోషక లాభాలు అధికంగా ఉంటాయి. మాల్టింగ్ అంటే గింజలను నానబెట్టి, ములకెత్తించి, ఆరబెట్టి పొడి చేయటం. ఇలా చేయటం వల్ల ఆహార పదార్థాలు ఏ వయసు వారికైనా సులభంగా జీర్ణమవుతాయి. ఆహారంలో మాంసకృతుల విలువలు పెరగడం, పోషకాలను శరీరం సులభంగా గ్రహించడం వంటి లాభాలు కలుగుతాయి. మాల్టెడ్ ధాన్యాల నుండి చేసిన పిండిలో అమైలేజ్ అనే ఎంజైమ్ అధికంగా ఉంటుంది. ఇది తక్కువగా తిన్నప్పటికీ ఎక్కువ శక్తిని అందిస్తుంది. అందువల్ల ఇవి చంటి బిడ్డలకు ఆహారంగా ఉపయోగపడతాయి. ఈ పద్ధతి ద్వారా ధాన్యాల అరుగుదల శక్తి పెరుగుతుంది. ఆమ్చూర్ తయారీలో మెలకువలు. ఆమ్చూర్ అంటే పచ్చి మామిడికాయల పొడి. మామిడి ఉత్పత్తుల్లో ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంటుంది ఇది. మామిడి కాలానుగుణంగా పండే పంట. భోజనంలో కూరగా, పచ్చడిగా ఆ కాలంలోనే చేసుకుంటారు. కానీ ఆమ్చూర్ రూపంలో నిల్వ చేసుకుంటే సంవత్సర కాలం వాడుకోవచ్చు. ఆకుకూరలు. ఆకుకూరలు కొన్ని ప్రత్యేకతలు కలిగిన ఆహార పదార్థాలు. అనుదిన ఆహారంలో దాదాపు 20% వరకు వీటిని తీసుకుంటే మంచిది. వీటి వలన అపారమైన లాభాలు ఉన్నాయి. ఆకుకూరల్లో మిగిలిన కూరగాయలతో పోలిస్తే విటమిన్ కే ఎక్కువగా ఉంటుంది. విటమిన్ కే రక్తం గడ్డకట్టడానికి తోడ్పడే పోషక పదార్థం. అంతేకాకుండా గుండె రక్తనాళాల జబ్బులు, ఎముకలు గుల్లవారటం, రక్తనాళాల్లో మూత్రపిండాలలో రాళ్ళు వంటి వాటిని నియంత్రించగలిగే శక్తి వీటికి ఉంటుంది. కొలెస్ట్రాల్లను తగ్గించే గుణం ఉంది. లివర్ లో కొలెస్ట్రాల్ను వినియోగించుకోలేని బైల్ యాసిడ్ ను తయారు చేస్తుంది. ఇది కొవ్వు జీర్ణ ప్రక్రియలో తోడ్పడుతుంది. అయితే ఆకుకూరల్లో ఉండే పీచుతో బైల్ యాసిడ్ కలిసినప్పుడు అది విసర్జించబడుతుంది. అందుచేత లివర్ మరలా బైల్ యాసిడ్ ను తయారు చేసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా కొలెస్ట్రాల్ ఎక్కువగా వాడబడుతుంది. ఆకుకూరలు కంటి చూపును పరిరక్షిస్తాయి. ఆకుకూరల్లో విటమిన్ ఏ, కెరటనాయిడ్, సయంతీన్ రూపంలో ఉంటుంది. ఇవి అత్యంత కాంతివంతంగా వచ్చే వెలుతురుని కూడా నియంత్రించగలిగే శక్తిని కలిగి ఉంటాయి. కనుక కంటి చూపు పరిరక్షించబడుతుంది. శరీరానికి కావలసిన ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఆకుకూరల్లో బి విటమిన్లు, ముఖ్యంగా B5 ఉంటాయి. ఇవి పిండి పదార్థాలను గ్లూకోజ్ రూపంలోకి మారుస్తాయి. అందుచేత శరీరానికి శక్తినిచ్చే ఇంధనంగా ఇది పనిచేస్తుంది. అంతేకాక బి విటమిన్లకు నీటిలో కరిగే గుణం ఉంటుంది. కనుక ఇవి శరీరంలో నిల్వ చేయబడవు. అందుకే ఆకుకూరలు ప్రతిదినం తీసుకోవాలి. ఎముకల ఆరోగ్యానికి ఆకుకూరలు ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో కాల్షియం అనే ఖనిజ లవణం అధికంగా ఉంటుంది. ప్రతిరోజు ముఖ్యంగా 31 నుండి 35 సంవత్సరాల వయసు మహిళలు 1000 మిల్లీగ్రాముల కాల్షియం తీసుకోవాలి. ప్రతిరోజు ఆకుకూరలు తీసుకుంటే కొంతవరకు సిఫార్సు చేయబడ్డ పరిమాణాన్ని పొందవచ్చు. పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వలన పెద్దపేగు క్యాన్సర్ ను నివారించగలవచ్చు. ఆకుకూరలతో కలిగే మేలు. ఆకుకూరల్లో పోషక పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే శరీర పెరుగుదల, దృఢత్వానికి, చక్కని ఆరోగ్యానికి ఇవి చాలా ముఖ్యమైనవి. భారతదేశంలో అనేక రకాల ఆకుకూరలు వినియోగంలో ఉన్నాయి. వీటిలో పాలకూర, తోటకూర, గోంగూర, మెంతికూర, మునగాకులు, పుదీనా తదితరాలు ముఖ్యమైనవి. ఆకుకూరలు ఎక్కువగా ఖనిజ పోషకాలు, ఇనుము ధాతువు కలిగి ఉంటాయి. శరీరంలో ఇనుము లోపం కారణంగా అనీమియా వ్యాధికి గురవుతారు. గర్భావతులు, బాలింతలు, పిల్లలు ఈ వ్యాధికి ఎక్కువ గురవుతారు. ప్రతిరోజు తీసుకునే ఆహారంలో ఆకుకూరలను తప్పకుండా చేర్చాలి. తద్వారా అనీమియాను నివారించి చక్కని ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఆకుకూరల్లో కాల్షియం, బీటా కెరటిన్, విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఏ లోపం కారణంగా భారతదేశంలో ప్రతి ఏటా 5 ఏళ్లలోపు పిల్లలు సుమారు 30,000 మంది కంటి చూపును కోల్పోతున్నారు. ఆకుకూరల ద్వారా లభించే కెరటిన్ మన శరీరంలో విటమిన్ ఏగా మారి అంధత్వం రాకుండా చేస్తుంది. విటమిన్ సి ఆరోగ్యకరమైన ఎముకలు, దంతాలకు చాలా అవసరమైన పోషకం. వంట చేసేటప్పుడు ఆకుకూరలను ఎక్కువసేపు మరిగిస్తే వీటిలో ఉన్న విటమిన్ సి ఆవిరైపోతుంది. దీన్ని నివారించడానికి ఆకుకూరలను స్వల్ప వ్యవధిలోనే వండాలి. ఆకుకూరల్లో కొన్ని రకాల బి కాంప్లెక్స్ విటమిన్లు కూడా ఉంటాయి. అరటిపండు అన్ని వేళల అందరికి ప్రియమైన మరియు చౌకైన ఫలం. కొన్ని 100 సంవత్సరాల నుంచే అరటిపండు అన్ని ఋతువులలో ఎల్లవేళలా అందుబాటులో ఉంటుంది. దీనికి స్పష్టత చేకూర్చే గుణాలు చాలా ఉన్నాయి. ఇది విరివిగా మరియు చౌక ధరల్లో అన్ని వేళల అన్ని ప్రాంతాలలో లభిస్తుంది. అన్ని రకాల అరటి పండ్లలో ఏదో ఒక విధమైన లాభం చేకూర్చే గుణం ఉంటుంది. అరటిపండు తీసుకుంటే తగు శక్తి, సహజ చక్కెరలు తక్షణం శరీరానికి అందుతాయి. దీనిలో పీచు పదార్థాల మోతాదు కూడా ఎక్కువగా ఉంటుంది. అరటి పండుకు చాలా వ్యాధుల బారి నుంచి రక్షించే మరియు నివారించే గుణాలు ఉంటాయి. మానసికంగా కుంగిపోవుట. అరటిపండులో ఉన్న ఒక రకమైన మాంసకృతులను శరీరం సెరటోనిన్ అను పదార్థంగా మారుస్తుంది. ఈ పదార్థం మూలంగా మానవులకు ఉల్లాసంగా, నిశ్చితంగా ఉన్నట్లు భావం కలుగుతుంది. ఆరోగ్యమైన జీవితంలో గుడ్డును ప్రతిరోజు తీసుకుంటే 50% ఐసోమిక్ స్ట్రోక్, 80% కార్డియాక్ డెత్, 70% కార్డియోవాస్క్యులర్ వంటి వ్యాధులన్నిటికీ దూరంగా ఉండవచ్చు. స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ రాకుండా గుడ్డులో ఉన్న తెల్లసొన ఎంతగానో తోడ్పడుతుంది. క్రమం తప్పకుండా గుడ్డు తీసుకుంటే 44% క్యాన్సర్ కి దూరంగా ఉండొచ్చు. గుడ్డుని ఆహారంలో తీసుకున్న వారు 80% వరకు కరోనరీ ఆర్టరీ వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. ఉడికించిన గుడ్డును ఉదయం అల్పాహారం కింద తీసుకోవడం వలన ఉబకాయం నుండి దూరంగా ఉండవచ్చు. ఒక పరిశోధన ప్రకారం గుడ్డు 61% శరీర సాంద్రత రేటు తగ్గుతుంది, 65% బరువును తగ్గిస్తుంది, 37% నడుము చుట్టుకొలతను తగ్గిస్తుంది, 10% శరీరం కొవ్వును తగ్గిస్తుంది. మాంసాహార ఆహారాలు. మాంసాహారాల్లో చేపలు మరియు చికెన్ మరియు రెడ్ మీట్ తో తయారు చేసే ఆహారాలు తీసుకోవడం వల్ల అజీర్ణంకు గురి చేస్తుంది. అంతేకాదు, ప్రయాణానికి ముందు ఇటువంటి నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ ని మీ రెగ్యులర్ డైట్ నుంచి తప్పనిసరిగా తొలగించాలి. కారంతో తయారు చేసిన గ్రేవీలు తీసుకోవడం వల్ల కడుపులో మంట పుట్టిస్తుంది. చాలా మంది ప్రయాణికులు ప్రయాణంలో స్టమక్ అప్సెట్ అవ్వడంతో చాలా బాధపడుతుంటారు. కాబట్టి ప్రయాణానికి ముందు చాలా తేలికపాటి ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వండి. చక్కటి ఔషధం వెల్లుల్లి. వెల్లుల్లిలో యాంటీ బాక్టీరియా, యాంటీవైరల్ గుణాలు ఉన్నాయి. గాయాలకు, చర్మ వ్యాధులకు, ఫ్లూ, అల్సర్, రక్తపోటు, పెద్దపేగు క్యాన్సర్, జలుబు, మూత్రపిండాల వ్యాధులకు, బ్లాడర్ సమస్యలకు వెల్లుల్లి చక్కటి ఔషధంగా పనిచేస్తుంది. వెల్లుల్లితో చేసుకున్న సిరప్ దగ్గుకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. మరిగే నీళ్లలో చిన్న వెల్లుల్లి ముక్క వేసి 12 గంటల పాటు నానబెట్టాలి. తర్వాత కొంచెం పంచదార కలుపుకొని తీసుకుంటే దగ్గు ఇట్టే మాయమవుతుంది. రుచిగా ఉండాలని కోరుకునే వారు కొంచెం తేనెను కలుపుకోవచ్చు. గొంతు ఇన్ఫెక్షన్ తో బాధపడేవారు వెల్లుల్లి కలిపిన టీ తీసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా వెల్లుల్లి ఇన్ఫెక్షన్లను అరికట్టడంలో చాలా బాగా సహాయపడుతుంది. విన్నారు కదా శ్రోతలు, ఈ వారం మన చేను కబుర్లలో ఆహారంలో తీసుకోవలసిన మార్గదర్శక సూత్రాల గురించి. వచ్చే వారం మరో అంశంతో మళ్లీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు, ధన్యవాదములు.
విజ్ఞాన గణికి స్వాగతం. గత వారం మేమడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితా కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలేమిటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న, పసుపు పంటలో కొమ్మకుళ్ళు తెగులును తట్టుకునే రకాలు ఏవి? ఆప్షన్ ఏ సుగుణ, ఆప్షన్ బి సునాలి. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ ఏ సుగుణ. గత వారం రెండో ప్రశ్న, పసుపు పంటకు ఉదజని సూచిక ఎంత ఉన్న నేలలు అనుకూలం? ఆప్షన్ ఏ 6-7.5, ఆప్షన్ బి 8-9.5. ఈ ప్రశ్నకు సరైన సమాధానం 6-7.5. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపిన వారు కట్ల రాజేశం, సరోజిని, భద్రాద్రి కొత్తగూడెం, వి నాగేశ్వరరావు నర్సాపురం, డాక్టర్ ఎస్ స్వరూప దోమల్గూడ, శ్రీమతి జాన్సీ కర్రీ. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు డాక్టర్ రామ్మూర్తి, విజయనగర్ కాలనీ. కేవలం రెండో ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు ఎన్ పార్థసారథి, పెద్ద శంకరంపేట్. వీరందరికీ మా చేను కబుర్ల తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలేమిటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న, ఘనజీవామృతం తయారీకి ఎన్ని రోజులు పడుతుంది? ఆప్షన్ ఏ 21 రోజులు, ఆప్షన్ బి 31 రోజులు. ప్రశ్న మరొకసారి, ఘనజీవామృతం తయారీకి ఎన్ని రోజులు పడుతుంది? ఆప్షన్ ఏ 21 రోజులు, ఆప్షన్ బి 31 రోజులు. ఈ వారం రెండో ప్రశ్న, ఘనజీవామృతం ఎకరానికి ఎన్ని కేజీలు వేయాలి? ఆప్షన్ ఏ 50 కేజీలు, ఆప్షన్ బి 100 కేజీలు. ప్రశ్న మరొకసారి, ఘనజీవామృతం ఎకరానికి ఎన్ని కేజీలు వేయాలి? ఆప్షన్ ఏ 50 కేజీలు, ఆప్షన్ బి 100 కేజీలు. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సరైన సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండో ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు ఊరు టైప్ చేసి 9550704672 నెంబర్ మరొకసారి 9550704672కి SMS చేయండి. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు. ధన్యవాదాలు.
రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో. రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో. రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.